Let's do the 60-second savings challenge. Step one, download Rocket Money. Step two, link your accounts and see every subscription you're paying for. Tap one you don't use and cancel it. That's money back every month. Step three, create a financial goal. $50 every paycheck. Or let the app automatically move small amounts of cash when you can afford it. In a week, you'll forget you set it up. In a month, you'll see real dollars piling up. In a year, you'll be shocked at how much money you've saved. Bonus challenge. Upload an internet or phone bill and let Rocket Money try to lower it. You only pay if they find you savings. On average, Rocket Money members can save up to $740 a year when using all of the app's premium features. Users love the app with over 186,000 five-star ratings. Make saving money the resolution you actually keep. Start the 60-second savings challenge at rocketmoney.com/cancel. That's rocketmoney.com/cancel. rocketmoney.com/cancel.
ఇప్పుడు మీకోసం మైండ్ మీడియా సమర్పించు స్వరమాలిక కార్యక్రమం సెప్టెంబర్ 12, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
హాయ్, నేను మీ చిత్ర అండ్ యు ఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
Disclaimer: the views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence listener's discretion is advised.
Swaramalika, America nundi vintunnaru. Ye desam egina endukalidina పగడరా నీ తల్లి భూమి భారతిని. ఏ చోట ఉన్నా భారతదేశ ఔన్నత్యాన్ని కొనియాడుతూ సృజనాత్మక సాహిత్యాన్ని, అనువాదాలు, సంగీతం, సినిమా, భక్తి, సైన్స్, హెల్త్, ఇలా ఎన్నో విషయాల్ని మీకు అందిస్తూ మీ అనుదిన జీవితాల్లో బంధమయ్యే మా స్వరం స్వరమాలిక. స్వరమాలిక కార్యక్రమాలు మీరు వింటున్నారు ప్రతి శనివారం, మంగళవారం మధ్యాహ్నం 2:30 నుండి 3:30 వరకు భారత కాలమాన ప్రకారం, అలాగే అమెరికా ఈస్టర్న్ స్టాండర్డ్ టైం ప్రకారం. స్వరమాలిక కార్యక్రమాలను మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా ద్వారా అందిస్తున్నాము. ప్లీజ్ స్టే ట్యూన్ మీ శ్రీ సత్య గౌతమి. స్వరమాలిక శ్రోతలకు నమస్కారం. ఈ కార్యక్రమంలో ముందుగా మీరు వినబోతున్నారు చిగురాకు రెపరెపలు 9వ భాగం. చదువుతున్నది నాగజ్యోతి సుసర్ల గారు. మన్నెం శారద గారి రచించిన ఈ నవల స్వరమాలికలో మీరు వింటున్నారు ప్రతి మంగళవారం మీకోసం చిగురాకు రెపరెపలు. అయితే ముఖ్య గమనిక, వచ్చే వారం నుండి మంగళవారం కార్యక్రమాలన్నీ శుక్రవారం ప్రసారం అవుతాయి. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. ఇప్పుడు చిగురాకు రెపరెపలు 9వ భాగం, చదువుతున్నది నాగజ్యోతి సుసర్ల గారు. మీ శ్రీ సత్య గౌతమి, అమెరికా నుండి భారతీయ స్వరం. ప్లీజ్ స్టే ట్యూన్.
చిగురాకులలో తిలకమ్మ మాట వినరావమ్మా.
ఏమండి, నాకు తెలియక అడుగుతాను, శారద మీ సవితి కూతురా? అంతలో చూడలేకపోతున్నారు. అది ఎంత మంచి పిల్ల, ఎంత అమాయకురాలు. మీకు ఇష్టం లేకపోతే మాకు ఇచ్చేయండి, మేము పెంచుకుంటాం అని నన్ను తీసుకెళ్ళిపోయింది వాళ్ళ ఇంటికి. అలా ఒక వారం రోజులు ఉన్నాను అక్కడ. నా లోలకులతో పాటు ఒక నెక్లెస్ కూడా సెట్గా కొన్నారు. నెక్లెస్ కృష్ణక్క తీసుకుంది. మామిడి పిందెలతో చిన్న చిన్న గజ్జెలు చుట్టూ ఉంటాయి. తర్వాత ఆ నెక్లెస్ మార్చమని దొడ్డమ్మకు ఇచ్చేసింది కృష్ణక్క. ఎక్కడ కొన్నదో ఆ షాప్కే వెళ్ళింది దొడ్డమ్మ. ఆ నెక్లెస్ తీసుకుంటూ వీటితో పాటు లోలకలు కూడా తీసుకున్నారు కదమ్మా, అందులో ఒకటి మీ ఎదురింటి అమ్మాయి తెచ్చి నాకే అమ్మిందమ్మా అని చెప్పాడట షాప్ అతను. అప్పుడు అసలు సంగతి బయటపడింది. దొడ్డమ్మ ఆ అమ్మాయిని పిలిపించి నిలిపేసరికి ఆమె చేసిన తప్పు ఒప్పుకుంది. నేను గాఢ నిద్ర, చిన్నప్పుడు అసలే మొద్దు నిద్ర, ఇప్పుడు అసలు నిద్రే లేదు. గాఢ నిద్రలో ఉండగా శీల తిప్పి పట్టుకుపోయిందట. ఇప్పుడిక చేసేది ఉంది, పాప ఎన్ని తన్నులు తినదో అని అందరూ బాధపడ్డారు. ఎదురింట్లో కొంతమంది ఉండేవాళ్ళు, వాళ్ళని దొడ్డమ్మ బాగా ఆదరంగా చూసేది. ఆవిడ చేతికి ఎముక లేదు దాన ధర్మాలు చేయడంలో, కానీ తనను పొగిడిన వాళ్ళు ముఖస్థుతి చేస్తున్నారని గ్రహించేదే కాదు, హద్దు లేకుండా ఇచ్చేసేది. ఈ గుణం నాకు కూడా వచ్చిందని మా వాళ్ళు నన్ను ఇప్పటికీ తిడుతూ ఉంటారు. అదేమో మరి, సరే వాళ్ళు తిని కృతజ్ఞతగా ఉండాల్సింది పోయి మా ఇంట్లోనే దొంగతనాలు చేసేవారు. మా దొడ్డమ్మ ఇంట్లో ఎక్కడొక్కడే పడేసి ఉండేవి. అందరూ అన్ని గదుల్లోకి స్వేచ్ఛగా వెళ్ళేవారు. నేను ఆడుకుంటూ ఆడుకుంటూ ఒక్కసారి ఆ దొంగతనాలు చూశాను. కొన్ని మనక్కకు చెప్పాను కూడా. ఒకసారి మా నాన్నగారు అమ్మకి మనీ ఆర్డర్ చేశారు. అమ్మ పోస్ట్ మ్యాన్కి డబ్బులు ఇద్దామని చిల్లర కోసం వెళుతూ ఆ డబ్బును గబగబా పరుపు క్రింద పెట్టి వెళ్ళింది. ఇంతలో ఎదురింటమ్మాయి ఆ డబ్బు తీసుకొని వెళ్ళిపోయింది. అమ్మ తిరిగి వచ్చి చూసినప్పుడు డబ్బు లేకపోవడం షాక్ అయిపోయింది. అమ్మ కళ్ళల్లో నీళ్లు నాకు ఇప్పటికీ గుర్తు. ఇప్పుడు ఇలా రాసినప్పుడు కూడా నాకు కన్నీళ్ళు వస్తున్నాయి. చెబుదామంటేనేమో ఆ అమ్మాయిని దొడ్డమ్మ వెనకేసుకొస్తుంది. కానీ మనక్కకు చెప్పాను, మనక్క నమ్మలేదు. నేను వెంటనే ఎలా నిరూపించాలా అని ఆలోచించాను. అమ్మాయి 2 రోజులు మా ఇంటికి రాలేదు. ఈ గొడవ సర్దుమణిగాక మళ్ళీ వచ్చింది. నేను మనక్కనడిగి 1 రూపాయి తీసుకుని డ్రెస్సింగ్ టేబుల్ సరుగులో వేసి అటు ఇటు ఆడుకుంటున్నట్లు తిరుగుతున్నాను. మనక్క మధ్య గదిలో పట్టె మంచం మీద కూర్చుంది. అక్కడ ఒక పెద్ద రంగున్ బీరువా ఉంది, దానికి అద్దం ఉంది. అందులోకి పక్క గదిలో డ్రెస్సింగ్ టేబుల్ కనిపిస్తుంది. నేను మనక్కకు నా ప్లాన్ చెప్పాను. మనక్క నవ్వి చూస్తూ కూర్చుంది. ఆ అమ్మాయి ఏవో ప్రశ్నలు వేస్తూ నన్ను డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర తీసుకువెళ్ళి అద్దంలో చూసుకుని పౌడర్ రాసుకుంది. ఆ తర్వాత సొరుగు తెరిచి గబుక్కు 1 రూపాయి తీసుకుని ఎరగనట్లుగా వెళ్ళిపోయింది. మనక్క అంతా చూస్తూనే ఉంది, కానీ ఏమీ అనలేకపోయింది. కారణం చిన్ననాటి నుండి తెలిసిన వాళ్ళు కావడంతో మొహమాటం. తరచూ మా ఇంట్లో మా అక్కలు లోపల పావడాలు పోతుండేవి. మా ఇంట్లో ఆడజనాభా ఎక్కువని మా అమ్మ దొడ్డమ్మ లంగాల మీద చిన్న ఇంగ్లీష్ లెటర్స్ ఎంబ్రాయిడరీ చేసేవారు. మనక్కకి ఎంఎం అని అలా. మా ఎదురింటి జంట దొంగలు వాటిని కాజేసి కుట్లు విప్పాడని నేను చూశాను. వాళ్ళకి నేనంటే భయమే లేదు, దీనికేం జ్ఞానం ఉందిలే అనుకునేవారు. మనక్కకు వచ్చి చెప్పాను. మనక్క గమనించింది. అప్పటి నుండి కొంచెం జాగ్రత్త పడ్డం మొదలుపెట్టింది. కానీ నాకు మాత్రం కక్షగా ఉండేది. ఒకసారి వాళ్ళిద్దరిని పిలిచి, రామంగారి భార్య, పిల్లలు ఏం రాసుకుంటారు, చాలా తెలగా ఉంటారు అంటూ అడిగారు. నాకు తెలీదు, ఏవో మేకప్లు క్రీములు ఎక్కడెక్కడి నుంచో తెస్తారు రామంగారు అని చెప్పాను. అది నిజం కూడా. కొంచెం అడిగి తెస్తావా, మేము కూడా రాసుకుంటాం అన్నారు వాళ్ళు. చాలా ఖరీదు కదా, ఇస్తారో లేదో అన్నాను. ఎలాగోలా అడిగితేవే, నీకు మంచి స్నేహితులం కదా అన్నారు వాళ్ళు. సరే అన్నాను. కానీ ఆలోచిస్తున్నాను ఏం చేద్దామా అని. మధ్యాహ్నం జామ చెట్టు మీద కూర్చొని జామకాయ తింటుండగా ఒక ఐడియా ఫ్లాష్ అయింది. వెంటనే చెట్టు దిగి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరకు వచ్చాను. దొడ్డమ్మ నిద్రపోతోంది, ఎవరూ లేరక్కడ. వెంటనే సొరుగులాగి ఖాళీ అయిన 2 ఆయింట్మెంట్ డబ్బాలు చిన్నవి తీసుకున్నాను. కొంచెం మందార కేస్ హెయిర్ ఆయిలు, పాండ్స్ పౌడరు, ఇంకొంచెం సున్నం, నత్తగుల్లలతో చేసిన సున్నం, చాలా మెత్తగా క్రీమ్లా ఉండేది. కొంచెం హిమాలయన్ స్నో కలిపి క్రీమ్లా తయారు చేసి 2 డబ్బాలు నింపాను. లేత ఆకుపచ్చ రంగులో క్రీమ్ భలే ఉంది, వాసన కూడా అన్నీ కలిపిన కొత్త వాసన. ఆ 2 టిన్స్ తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇదిగోండి, అతి కష్టం మీద అడగ్గా అడగ్గా ఆ టిన్స్లో పెట్టి ఇచ్చారు, చాలా ఖరీదంట అన్నాను. లోపల నవ్వు తన్నుకొస్తుంది. వాళ్ళు ఆవగా తీసుకొని తెరిచి చూసుకొని చాలా ఆనందపడిపోయారు. భలే వాసన వస్తుంది, ఫారిన్ వా అని అడిగారు. తల ఊపాను. ఎక్కడ నవ్వేస్తానోనని భయం. ఇంటికి పరిగెత్తుకొచ్చి మణక్కకు చెప్పాను. మణక్క కూడా తెగ నవ్వి, వసావు ఇంట్లో అన్నీ వేస్ట్ చేయకే అంది. ఆ సాయంత్రం వాళ్ళిద్దరూ ఆ క్రీమ్ రాసుకుని దాని మీద మందంగా పౌడర్ కొట్టుకొని ముస్తాబాయ్ వచ్చారు మా ఇంటికి. అలా సాయంత్రాలు వచ్చి కూర్చోవడం అలవాటే వాళ్ళకి. మనక్క సైగ చేశాను. మనక్క వాళ్ళ మొహాలు చూసింది. బాగా బుక్క కొట్టుకున్న పగటి వేషగాళ్ళలా ఉన్నారు తెల్లగా. మనక్క నవ్వాపుకొని, భలే ఉన్నారే అందంగా ఈరోజు, ఏమిటి సంగతి అని అమాయకంగా. వాళ్ళు బొంగమూతులు పెట్టుకొని, ఏం లేదు మణిమాల, మామూలుగానే ఉన్నాం అన్నారు అమాయకంగా. అంతకుముందే ఎవరికీ చెప్పొద్దని నా చేత ప్రామిస్ చేయించేసుకున్నారు, అని చేత వాళ్ళు మనక్కకు తెలియదు అనుకున్నారు. ఏమో కానీ భలే అందంగా ఉన్నారు ఇద్దరు. ఈవేళ ఏదో రాసుకున్నారులే మీరిద్దరు అంది మణక్క. మేమేం రాసుకుంటాం, మాకు మీలాగా డబ్బులున్నాయా, మామూలు పౌడరే అన్నారు. జాలి పౌడర్ మణక్క అన్నాను నేను నవ్వుతూ. గోదావరి జిల్లాల్లో గోడల మీద రైలు వెళ్తుంటే జాలీ పౌడర్ వాడండి అని పెద్ద పెద్ద అక్షరాలతో ప్రకటనలు ఉంటాయి. ఒకసారి నేను మా అమ్మని అడిగాను, అదేం పౌడర్ అమ్మా మనం వాడే పాండ్స్ లాగానా అని. నీ మొహం అదేదో చీప్ పౌడరు, గడ్డల పింక్ కర్రలో ఉంటుందట అంది అమ్మ. అప్పటి నుంచి నేను హేమక్క ఎవరైనా పౌడర్ ఎక్కువగా రాసుకుని వస్తే జాలీ పౌడర్ అని పిలిచేవాళ్ళం. చీ, ఈ శారదంతా ఇలాంటి వాగుడే అన్నారు వాళ్ళు. వాళ్ళు వెళ్ళిపోయాక మణక్క మంచం మీద పడి దొర్రుతూ ఒకటే నవ్వు, ఏమేం కలిపావే అని అడిగింది. చెప్పాను పొట్ట చేతో పట్టుకుని నవ్వుతూ. అయ్యో రామా, సున్నం కలిపావా, పొక్కి చస్తారే అంది. మరి మనింట్లో తింటూ మనింట్లోనే దొంగతనాలు చేస్తారా అన్నాను. నిజంగానే అనుకున్నదంతా అయ్యింది. వాళ్ళ మొహాల మీద 4 రోజుల్లో బొబ్బలు వచ్చేసాయి. దెబ్బకు మంటెత్తి నన్ను పిలిచి గోల పెట్టారు. నాకేం తెలుసు, మీరు అడిగారు వాళ్ళు ఇచ్చారు, నేనేం చేయను అన్నాను అమాయకంగా. అవునులే, నువ్వు చిన్నపిల్లవి, నీకేం తెలుసు, బహుశా మాకు పడలేదు అనుకుంటానంది అమ్మాయి. దెబ్బకు డాక్టర్ చుట్టూ తిరిగారు. ఉన్న రంగు ఊడి మొహం మీద మచ్చలు పోవడానికి 6 నెలలు పట్టింది. కొంచెం భయం వేసింది నాకు కూడా. మా ఇంటికి 2 వీధులవతల పిచ్చెంకాయమని ఒక ఆవిడ ఉండేది. ఆవిడ అప్పుడప్పుడు అంటే నెలకోసారి సడన్గా ఇంటికి వచ్చేది. వరండాలోనే వెంకటరత్నం గారిని ఒకసారి కేకేయండి అనేది. కేకేయడం అంటే పిలవడం. ఆవిడ రాగానే పిల్లలందరికీ చాలా సరదా, అందరికీ నిమ్మతనలు తెచ్చిచ్చేది. వెంకటరత్నం అంటే మా దొడ్డమ్మ, మా దొడ్డమ్మని మేము పిలిచేవాళ్ళం. దొడ్డమ్మ రాగానే ఆవిడ చేతిలోని భరిణి తెచ్చి బొట్టు పెట్టి, పెద్ద సత్యం లేడండి, మా పెద్ద సత్యం, ఆడి కొడుకు సూరిగాడి పెళ్ళండి, మీరు తప్పక రావాలి అనేది. దొడ్డమ్మ సరే వస్తాలే అనేది. సరే అంటే సరే కాదు, మీరు దగ్గరుండి జరిపించాలా, అసలే పెళ్లి కూతురు తల్లిదండ్రి లేని పిల్ల అనేది. ఎవరేమిటి పెళ్లి కూతురు అని అడిగేది దొడ్డమ్మ. ఇంకెవరు, మన చిట్టి తల్లి అమ్మాజీనే అనేది. అక్కడే నిలబడి చూస్తున్నా అమ్మాజీ ఉలిక్కి పడేది. ఏమిటి, నేనా పెళ్లి కూతుర్ని జీపులు పెట్టి కొడతాను అంటూ గయ్యం లేచేది. ఏయ్ చిన్న పెద్ద లేకుండా ఏమిటి ఆ మాటలు, సరే నువ్వు వెళ్ళినా వెంకాయమ్మ, నేను వస్తాలే అని దొడ్డమ్మ ఆవిడకు ఫండో ఫలమో ఇచ్చేది. ఆవిడ వెళ్ళగానే, ఏమిటిది పెద్దత్త ఆ పిచ్చిదలా వాగుతుంటే, పైగా పెళ్లి కొడుకు ఆ పెద్ద సత్యం కొడుకు సూరిగాడంట, ఉత్త జులాయి విధవ వాడును అనేది. అమ్మాజీకి 16 ఏళ్ళుంటాయి. నిజంగానే వాళ్ళ అమ్మ నాన్న చచ్చిపోయారు. మండువా ఇంట్లో ఒక చిన్న భాగం వెళ్ళది. దొడ్డమ్మే వాళ్ళ ఆలనా పాలనా చూసేది. దొడ్డమ్మ నవ్వి, నిన్ను ఆ సూరిగాడికి ఇచ్చి చెయ్యనిలేవే, ఆవిడేదో పిచ్చిది, అమావాస్యకి పౌర్ణమికి పాపం బయటకు వస్తుంది ఊరుకో అనేది. నిజానికి ఆవిడ భర్త ఉండగా వీధి మొహం చూసెరగదుట. మంచి జరీ ఉన్న పట్టుచీరలు కట్టుకొని కొంగు కప్పుకొని తలుపు చాటు నుండి మాట్లాడేదట. ఆయన పోయాడు, ఆస్తి పోయింది, ఆ ఇంట్లో ఒక్కరితే ఉండి ఉండి అలా పిచ్చిదైపోయిందని అందరూ చెప్పుకుంటారు. పెళ్ళిళ్ళంటే మహాసరదా అట, అందుకే ఎప్పుడొచ్చినా పెళ్ళిళ్ళ గురించే మాట్లాడేది, పిల్లలు లేరు. ఇదంతా విన్నాక నాకు ఆవిడంటే అభిమానం కలిగింది. పైగా ఏమీ చేసేది కాదు. ఒకసారి ఆ వీధిలోంచి వెళుతుంటే, ఒకసారి శారద ఇలారా అని పిలిచింది. నిమ్మతనలు ఇస్తుంది కదా అని వెళ్ళాను. నిజంగానే ఇచ్చింది. అరుగు మీద కూర్చొని, ఒసేవ్ ఒసేవ్ పెళ్ళికి వెళ్ళాలే, బట్టలు అసలు లేవు అంది. అని మీ దొడ్డమ్మని అడిగి ఒక పట్టుచీర తీసుకురావే అంది. తలుపాను. ఇదిగో ఎప్పుడు అంటే అప్పుడే కాదు, రేపే పెళ్ళి అంది హెచ్చరికగా. నేను తలూపి పరుగుని ఇంటికి వచ్చేసాను. దొడ్డమ్మ, అమ్మ, అత్త అందరూ సడన్గా అనుపత్తి వెళ్ళారని తెలిసింది. ఫుట్బాల్ ప్లేయర్ అప్పారావు గారి ఇంట్లో ఏదో శుభగారి అంట. ఎవరిని అడగాలి, టైంకి దొడ్డమ్మ లేదు, మణక్క కూడా వెళ్ళింది. పాప వెంకాయమ్మ గారే గుర్తొస్తోంది, బాగా బతికింది, మంచి చీరలు కట్టేదట. అందుకే వెంటనే దొడ్డమ్మ బీరువా తెరిచాను. బోల్డ్ చీరలు లెక్కలేదు, పైగా రోజు ఎవరికో ఒకరికి ఇచ్చేస్తూనే ఉంటుంది. ఒకే రంగులో అనేక ఉండేవి. ఒక ఎర్రపాటు చీర తీశాను. దొడ్డమ్మ అసలు దాన్ని కట్టి 8 ఏళ్ళైందో, దాన్ని తీసి పరుపు కింద తోశాను. మధ్యాహ్నం ఏ అలకడి లేనప్పుడు గౌను చట్టు పెట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళాను వెంకాయమ్మ దగ్గరికి. వెంకాయమ్మ తలుపు తీసింది. ఇదిగో పెద్దమ్మ పట్టు చీర అన్నాను. వెంకాయమ్మ నవ్వలేదు, సీరియస్గా ఉంది. ఏ ఎవరు నువ్వు అంది. భయం వేసింది నాకు. చీర అడిగావు కదా అన్నాను బిక్కమొహం వేసి. ఏయ్ నేను చీర అడిగానా అంటూ నా చేతిలో చీర వంక చూసింది. ఇది నా చీరే, ఎప్పుడెత్తు పోయావు అంటూ లాక్కుంది. నేను గజగజ వణికిపోయాను. నేను భయంతో ఇంటికి ఒకటే పరుగు. ఒకరోజు సడన్గా చీర కట్టుకొని మా ఇంటికి వచ్చేసింది వెంకాయమ్మ. దొడ్డమ్మ అక్కడే కూర్చొనుంది. ఇదిగో వెంకటరత్నమ్మ గారు, సత్యవతి పెళ్ళికి వెళ్ళొస్తున్నాను, మీరు రానే లేదు, తాంబూలం తీసుకోండి అని ఆకులు అరటిపండు అక్కడ పెట్టింది. దొడ్డమ్మ ఆవిడ వంక చూసి, ఈ చీర ఎక్కడిది అంది. ఎక్కడేమిటి, షాప్లో కొనుక్కున్నాను అంది. దొడమ్మ అలాగా అన్నట్టు తల ఊపింది. వెంకాయమ్మ కోపంగా ఎక్కడిదంట, ఎక్కడిది, మాకుండవా, ఏమే శారదా, నువ్వు నేను వెళ్ళి కొన్నాం కదా అంటూ నా కేసు చూసింది. ఆ వెంటనే నవ్వుతూ, దొంగతనం చేశా, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో, నీదే అని పరిగెత్తింది. దొడ్డమ్మకి అనుమానం వచ్చి బీరువా తెరిచి చూసింది. ఆ చీర లేదు. నేనంత భయపడుతూనే చూస్తున్నాను. ఆ చీర నాదే, ఎలా వెళ్ళిందా వెంకాయమ్మ దగ్గరికి అంది మణక్కతో ఆలోచిస్తున్నట్టుగా. చాలా ఖరీదైందా దొడ్డమ్మ అని అడిగాను మెల్లిగా. గుర్తులేదే, ఖరీదే, వెండిజరి కదా అంది. నేను అసలు కట్టడం లేదు దాన్ని, చాలా బరువు, నేనే ఎవరికైనా ఇచ్చేద్దాం కొన్ని అనుకున్నా, పోనీ పాపం బాగా బతికింది. కానీ బీర్వాలు వచ్చిన ఆవిడ దగ్గరికి ఎలా వెళ్ళిందని అంది ఆలోచిస్తూ. నాకు ఇంకా నిజం చెప్పకపోతే నిద్ర పట్టేలా లేదు, అందుకని జరిగిందంతా చెప్పేశాను. దొడ్డమ్మ ముందు తెల్లబోయింది. నేను ఏడ్చేసరికి జాలిపడి, అలా చెప్పకుండా చెయ్యకూడదే అమ్మా, ఈవేళ ఇదవుతుంది, రేపు ఇంకోటి అవుతుంది, సర్లే, పెళ్ళంటే పిచ్చిదానివి, నిజంగా నమ్మేసినట్టున్నావు అని మరో అరడజన్ చీరలు తీసి సంచిలో పెట్టి వెంకాయమ్మకి ఇవి కూడా ఇచ్చిరా అంది. అమ్మో నేను వెళ్ళను అన్నాను భయంగా. సర్లే, ఎవరి చేతనైనా పంపుతాను అంది. మా అత్త ఆ సంచి తీసుకొని, మీకేమన్నా పిచ్చే వదిన గారు, అసలే పిచ్చిది, ఏం చేసుకుంటుంది, ఇంకెవరో ఎత్తుకుపోతారు ఆవిడ దగ్గర నుండి, ఉంచండి, ఎప్పుడైనా అవసరం పడ్డప్పుడు నేత చీరలు ఇవ్వచ్చు అంటూ మందలించింది. ఆ ప్రహసనము అలా ముగిసింది. ఇదంతా నేను 5 సంవత్సరాల వయసు నుండి 9 ఏళ్ల వరకు చేసిన చిలిపి పనులు. ఆ తర్వాతి నా అల్లుళ్ళు మరో రకంగా మారి ఉంటాయి. అప్పట్లో ఏదో ఒంటరితనం ఫీల్ అవ్వడం, మా అమ్మతో నాకు చనువు లేకపోవడం, ఏది తోస్తే అది చెయ్యాలనిపించేది. కానీ ఆ చిన్న వయసులోనే నాకు ప్రకృతి పట్ల ప్రేమ, అక్షరాల పట్ల అనురాగం, ఏవో అవ్యక్తమైన ఊహలు, చిత్రలేఖనం, నాట్యం అంటే మోజు విపరీతంగా ఉండేది. అంతర్లీనంగా ఎవరు బాధపడినా సహించలేని గుణం, అందరినీ ఆదరించాలన్న ఆశ. ఈ కథంతా సరదాగా రాశాను, ఏదో ఘనకార్యం చేసేసానని కాదు. ఇది నా బంగారు బాల్యం, గాలికి ఊగుతూ సయ్యాటలాడే ఒక చిగురాకు రెపరెపలు అంతే. నమస్కారం. చిగురాకు రెపరెపలు సమాప్తం.
మీరు వింటున్నారు మైండ్ మీడియా సమర్పించు స్వరమాలిక కార్యక్రమం. సెప్టెంబర్ 12, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Namaste. This is Bhuvika. Now you are listening to My Media, the voice of India.
పరమేశ్వర స్వరూపులైన మైండ్ మీడియా శ్రోతలకు చెరుకు రామమోహన్ రావు నమస్కారములు. నేను సంస్కృతి సౌరభము అన్న కార్యక్రమమును నిర్వహిస్తూ ఉన్న విషయము మీకు తెలిసిందే. ఇందులో ఆర్షధర్మమును గురించి, మన ఋషులను గురించి, మన దేశం యొక్క గొప్పదనమును గురించి, దేశముపై యువతకు కలగవలసిన బాధ్యతను గురించి తెలుపుతూ వస్తూ ఉన్నాను. మీరు ఆదరిస్తూ ఉన్నారు. మీరు ఇదే విధముగా ఆదరించితే ఈ దేశము యొక్క ఔన్నత్యమును ప్రపంచమున నిరుపమాన స్థితికి తీసుకురాగలుగుతారు. తప్పక ఆదరించుతారు కదూ. శుభం భూయాత్.
నమస్కారం, నేను మీ సాయి శివాని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
సౌండ్ క్లౌడ్. అరే, అసలే మై మీడియా టాక్ షోస్ ట్రెండీగా ఇన్ఫోటైన్మెంట్ తో అందరినీ అలరిస్తున్నాయి కదా. మరి మై మీడియాలో మీకు నచ్చిన షోని మిస్ అయ్యారా? నో ప్రాబ్లం, మీరు వినలేకపోయిన పాడ్కాస్ట్లన్నీ ఒకే చోట soundcloud.com/mindmedialo వినొచ్చు. నచ్చిన షోస్ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తాయి, మరి అలాంటివి మళ్ళీ మళ్ళీ వినాలన్నా వినొచ్చు. సో జస్ట్ సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నమస్తే, నేను మీ సునీత. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఈ 9వ భాగంతో చిగురాకు రెపరెపలు నవల సమాప్తం. ఇంత చక్కగా ఈ నవలను చదివి స్వరమాలికకు అందించిన శ్రీమతి నాగజ్యోతి సుసర్ల గారికి స్వరమాలిక తరపున, మైండ్ మీడియా వారి తరపున కృతజ్ఞతలు. మీరందరూ ఈ నవల విని ఆనందించారని ఆశిస్తున్నాము. ఇటువంటి మంచి రచనలను మరిన్ని మీ ముందుకు తీసుకురావడానికి మేమెంతో ఉత్సాహపడుతున్నాము. ప్లీజ్ స్టే ట్యూన్డ్ స్వరమాలిక, మైండ్ మీడియా రేడియో. ఇప్పుడు జిఎస్ కథా కార్యక్రమం మీ స్వరమాలికలో. జి సుబ్బలక్ష్మి గారి కథలు మీరు వింటున్నారు. ఈ వారం మీ కథ మూర్తిగారు వచ్చారు, చదువుతున్నది నాగళం. మూర్తిగారు వచ్చారు. ఒక్కసారిగా అక్కడ 10 గొంతుల్లోంచి వినిపించింది ఈ మాట. ఆ మాట అన్న 10 మంది కాక, అది విన్న దాదాపు 25 మంది దృష్టి ఎంట్రన్స్ వైపు మళ్ళింది. చాలా ఖరీదైన ఆడీ కారు. బ్యాక్ సీట్లోంచి హుందాగా దిగారు సదరి ఎం మూర్తిగారు. డార్క్ చాక్లెట్ కలర్ సూట్, నీలిచారల టై, బ్రాండెడ్ షూస్ ఆయన గొప్పతనాన్ని స్పష్టంగా చూపెడుతున్నాయి. కారు దిగి ఇటువైపు ఎవరివైపు దృష్టి సారించకుండా వెనకాల నెమ్మదిగా దిగుతున్న భార్య శ్రీలేఖకి చెయ్యి అందించారు. ఒక తటిల్లత మెరిసినట్లు ఆ చుట్టుపక్కలంతా వెలిగిపోయింది. కళ్ళు జిగేల్మనిపించేటట్లు కుందన్స్తో ఎంబ్రాయిడరీ చేసిన చిలకాకు పచ్చ పట్టుచీరతో, మెడలో గుండెల దాకా వ్రేలాడుతున్న వజ్రాల హారంతో, భుజాలను తాకుతున్న కర్ణాభరాలతో సాక్షాత్తు దివి నుంచి దిగివచ్చిన దేవతలాగే భర్త చేయి అందుకుని అతి సుకుమారంగా కారు దిగింది శ్రీలేఖ. అంతే, ఒక్కసారిగా ఆయన్ను గ్రీట్ చేయడానికి ఆయన చుట్టూ మూగిపోయారు ఆయనతో పనున్నవాళ్ళు. అయినా ఆయనతో పని లేనిదెవరికి? ఆ మహానగరంలో ఎక్కడ ఏ పని కావాలన్నా ఆయన అనుమతి తప్పనిసరి. అంత పెద్ద హోదాలో ఉన్నారాయన. డబ్బు గల వాళ్ళందరూ ఇంకొంత డబ్బు చేసుకుందుకు ఆయనకి కాస్త గట్టిగానే డబ్బు ముట్టజెప్పుతుంటారు. ఫ్యామిలీ సెంటిమెంటల్ లాంటివి ఉపయోగించి పనులు చేయించుకోవాలనుకున్నా కుదిరే పని కాదాయే. ఎందుకంటే ఇక్కడ ఆయనతో కలిసి ఆయన భార్య, ఇద్దరు పిల్లలు మాత్రం ఉంటారు. యమ్మూర్తిగారి తల్లి తండ్రి అన్నదమ్ములు అంతా విదేశాల్లోనే ఉన్నారాయే. అసలు మూర్తిగారి చిన్నతనం అంతా విదేశాల్లోనే గడిచింది. హై స్కూల్ చదువు ముగించుకుని సరదాగా విజిట్ కోసమని ఇండియా వచ్చిన మూర్తిగారు ఇండియాలో ఉన్న పరిస్థితులు చూసి కేవలం భారతదేశం మీద గల ప్రేమ భక్తి గౌరవాలతో తన చదువంతా ఈ దేశానికే ఉపయోగపడాలని, ఇక్కడే డిగ్రీ పూర్తి చేసి సర్వీస్ కమిషన్ పరీక్షలు రాసి గవర్నమెంట్లో పెద్ద అధికారిగా పదవి వెలగబడుతున్నారు. ఒక్క డబ్బుకి తప్పితే ఆయన మరి దేనికి లొంగరు. అందుకని ఆయన కేవలం డబ్బుకే మాట్లాడతారని పేరొచ్చేసింది. చాలామంది ఎం మూర్తిగారంటే మణిమూర్తిగారని సరదాగా చెప్పుకుంటుంటారు కూడా. ఇది జగమెరిగిన సత్యం. సదరు మూర్తిగారు వచ్చారన్న కబురు విన్న రంగనాథం పరిగెడుతున్నట్టే వచ్చేశాడు. ఆ రోజక్కడ రంగనాథం కూతురి పెళ్ళవుతోంది. ఆ నగరంలో ఉన్న అతి పెద్ద పారిశ్రామికవేత్తల్లో ఒకడు రంగనాథం. మూర్తిగారికి రంగనాథానికి మధ్య చాలా అండర్స్టాండింగ్లున్నాయి. అందుకే రంగనాథం కూతురు పెళ్లికి సతీ సమేతంగా విచ్చేశారు మూర్తిగారు. సాధారణంగా మూర్తిగారు చిన్న చిన్న వాటికి భార్యని తీసుకురారు. తను వెడుతున్న చోట తనకి బ్రహ్మరథం పడతారని తెలిస్తేనే ఆయన భార్యను వెంటకు తీసుకువెడతాడు. భార్య దృష్టిలో రోజురోజుకి తన గొప్పతనం పెరిగిపోతుంటే గమనించడం అంటే మూర్తిగారికి చాలా ఇష్టం. ఎందుకంటే భార్య శ్రీలేఖ గొప్పింటి నుంచి వచ్చింది. తనకున్న పేరు ప్రఖ్యాతులు పుట్టింటి వారికి ఎక్కడా తీసుకోవని, ఆమె అనుకోవాలని అలాంటి ప్రదేశాలకే భార్యని వెంట పెట్టుకొస్తారాయన. గబగబా వచ్చిన రంగనాథం ఎం మూర్తిగారిని, భార్య శ్రీలేఖని ఎంతో మర్యాదగా స్వాగతించి దగ్గరుండి తీసుకువెళ్లి పెళ్లి మండపానికి ఎదురుగా ముందు వరుసలో ఉన్న సోఫాలో కూర్చోబెట్టి, అక్కడ ఫ్రూట్ జ్యూసులు అందిస్తున్న అబ్బాయి దగ్గర నుంచి 2 గ్లాసులు తీసుకుని తనే స్వయంగా ఆ ఇద్దరికి అందించాడు. మూర్తిగారు కూడా అంతే మర్యాదగా అవి అందుకుని ఒకటి భార్యకిచ్చి మరోటి చేత్తో పట్టుకుని, రంగనాథం గారు ఏర్పాట్లన్నీ ఘనంగానే చేసినట్లున్నారే అని మెచ్చుకున్నారు. ఏదో తమ దయ అని నసిగాడు రంగనాథం. ఇంతలో, బాబాయ్, నిన్ను ఆయన పిలుస్తున్నారు అంటూ వచ్చాడో కుర్రాడు. మీరు వెళ్ళండి, మేము కూర్చుంటాంలేండి అంటున్న మూర్తిగారితో తమరు భోజనం చేసి మరీ వెళ్ళాలి, నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను సుమా అంటున్న ఆయన్ని పంపించేసి తన కడగంటి చూపు కోసం నిరీక్షిస్తున్న వారి వైపు దృష్టి తిప్పారు మూర్తిగారు. ఆయన చూపు తమ మీద పడ్డం ఆలస్యం. అవకాశం వదిలిపెట్టకుండా ఒకరి తర్వాత ఒకళ్ళు వాళ్ళ వాళ్ళ పనులు వినవించుకుంటున్నారు అందరూ. రంగరంగ వైభవంగా జరుగుతోంది పెళ్ళి. ఎక్కడ చూసినా వైభవమే. మూర్తిగారి చుట్టూ ఓ 25 మంది వందిమాగదులు చేరారు. భట్రాజుల్లా ఆయన ఒకటే పొగడడం మొదలుపెట్టారు. మూర్తిగారు భార్య వింటుందో లేదోనని క్రీగంట చూస్తూ వాటిని ఆస్వాదిస్తున్నారు. ఒక్కొక్కరు వచ్చి మూర్తిగారిని పలకరించి పెడుతున్నారు. మూర్తిగారు ఆ వచ్చినవారు దేశ విదేశాల్లో ఎంత పేరు పలుకుబడి ఉన్నవారో భార్య శ్రీలేఖకి చెప్పుకొస్తున్నారు. డబ్బు పేరు పలుకుబడి అన్నీ ఉన్న అంతమంది అక్కడికి చేరడం శ్రీలేఖకి కుబేరుడింట్లో జరిగే శుభకార్యానికి ఆది దేవతలంతా వచ్చినట్లు అనిపించింది. వేదిక మీద జరిగే పెళ్లి చూడడం కన్నా వచ్చిన అతిథులు ఒకరినొకరు పరిచయం చేసుకోవడంలో మునిగిపోయారు. ఇంతలో రంగనాథం, రండి రండి అంటూ వయసులో పెద్దవారైన దంపతుల్ని తీసుకొచ్చారు మూర్తిగారి దగ్గరికి. వారిని చూస్తూనే మూర్తిగారి మొహం పాలిపోయింది. అప్రయత్నంగా జోడించబడుతున్న మూర్తిగారి చేతులు సగం వరకు వచ్చి ఆగిపోయాయి. మూర్తిగారు, వీరు మా వియ్యంకలి పెదనాన్నగారు సుబ్రహ్మణ్యం గారు, ఆయన భార్య సుభద్రమ్మ గారు. మా దొడ్డ మనసులండి వీరిది. వీరి చేతుల మీదుగా ఎంతమందికి విద్యాదానం చేశారో ఎంతమందికి కన్యాదానం చేశారో వీళ్ళకే తెలీదు. ఈ మధ్య పెద్ద వయసు వచ్చేసి కథలు కార్యాలకి రావటం తగ్గించేశారట. కానీ మా వియ్యంకలు గారు పిల్లలకి వీరి ఆశీర్వాదాలు కావాలని పట్టుబట్టి శ్రీకాకుళం నుండి దగ్గరుండి తీసుకొచ్చారు అంటూ పరిచయం చేశారు. సుబ్రహ్మణ్యం గారు మూర్తిగారిని చూసి గుర్తుపట్టినట్లుగా పలకరించబోయి ఆయన ముఖ కవళికలు చూసి కాస్త వెనక్కి తగ్గారు. మూర్తిగారిని చూడగానే ఆనందంతో ఇంత మొహం చేసుకుని ఆప్యాయంగా పలకరించబోయిన సుబ్రహ్మ గారిని సుబ్రహ్మణ్యం గారు వారి కనుబొమ్మ ముడితో ఆపేశారు. ఆది దంపతుల్లా ఉన్న వారిని చూసిన శ్రీలేఖ భక్తిగా నమస్కారం పెట్టింది. దీర్ఘ సుమంగళీ భవ అని నోరారా దీవించారు ఆ పుణ్య దంపతులు. మనసు నిండిపోయింది శ్రీలేఖకి. రంగనాథం వారిద్దరినీ తీసుకుని ఇంకొకరికి పరిచయం చేయడానికి మరోవైపు వెళ్ళిపోయాడు. వెనక్కి చూస్తూ వెడుతున్న సుబ్రహ్మ గారిని సుబ్రహ్మణ్యం గారి చెయ్యి పట్టి ముందుకు నడిపించుకుని వెళ్ళిపోయారు. వాళ్ళని చూస్తుంటే సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులను చూసినట్టే ఉంది కదండి అంటూ శ్రీలేఖ మూర్తిగారి వైపు చూసింది. స్థాణువులా నిలబడిపోయిన ఆయన్ని చూసి ఏమైందండి అంది కంగారుగా. లేఖ, మనం వెళ్ళిపోదాం పద అంటూ లేఖకి మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా చెయ్యి పట్టుకుని గేటు బయటికి తీసుకుపోయి మొబైల్ నుంచి డ్రైవర్ని రమ్మని చెప్పి అతనొచ్చే లోపల అసహనంగా నిలబడిన భర్తను చూసి ఆశ్చర్యపోయింది శ్రీలేఖ. పెళ్ళైన 10 ఏళ్లలో మూర్తిగారిని అలా చూడటం ఆమెకు అదే ప్రథమం. కారణం తెలుసుకునే సాహసం చేయలేకపోయింది ఆమె. ఇంటికొచ్చిన దగ్గర నుంచి మూర్తిగారి ప్రవర్తన విచిత్రంగా తోచింది శ్రీలేఖకి. పెళ్లికి వచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పడానికి రంగనాథం ఫోన్ చేస్తే ఆయన మాట్లాడకుండా శ్రీలేఖ చేత మాట్లాడించారు. అసలు ఆ పెళ్లి మాట వస్తేనే చిరాకు పడిపోతున్నారు. శ్రీలేఖకి ఇదంతా ఏమీ అర్థం కాలేదు. కానీ ఒకటి మటుకు అర్థమైంది, పెళ్లిలో ఆ పుణ్యదంపతులు చూసిన దగ్గర నుంచి మూర్తిగారు ఇలా ప్రవర్తిస్తున్నారు, అందుకు కారణం వాళ్ళని కలుసుకుని వాళ్లతో మాట్లాడితేనే గాని తెలియదనుకుంది శ్రీలేఖ.
మీరు వింటున్నారు మైండ్ మీడియా సమర్పించు స్వరమాలిక కార్యక్రమం సెప్టెంబర్ 12, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Hi everyone, this is your playback singer Bhargavi Pillai and you're listening to Mind Media, the voice of India. Idi Bhartiya Swaram.
Hi everyone, this is your Ranina Reddy and you're listening to Mind Media, the voice of India. Idi Bhartiya Swaram.
Kalaku nijamaina bahumanam, abhimanula protsaham. Mari mammalni intaga protsahistunna priyamaina meeto మీ ఆరోగ్యం, ఆనందం, స్ఫూర్తిదాయకమైన అంశాలు, ప్రముఖుల సందేశాలతో పాటు ఒక మంచి మాటను కూడా పంచుకునేందుకు వచ్చేస్తుంది మీ ఆర్జే భార్గవి. మనసు విప్పి మాట్లాడేందుకు ప్రియమైన మీకు స్వాగతం.
అందరికి నమస్కారం, నేను మీ శ్రీరామచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నమస్తే, నేను మీ విద్యారాణి. 1 మినిట్ బైట్స్ కార్యక్రమంలో ఇప్పుడు మీకోసం ఒక భర్తృహరి సుభాషితం. అఘము వలన మరల్చుహితార్థ కలితుంజేయు గోప్యంబుదాచు భోషించు గుణము విడువడా పన్నులేవడి వేళనిచ్చు మిత్రుడీ లక్షణంబుల మెలగుచుండు. ఈ భర్తృహరి సుభాషితం యొక్క భావం, స్నేహితుడు తన స్నేహితుని పాపముల నుండి మరల్చును, సంపదలతో కూడిన వాణినిగా చేయును, అతని దోషములను రహస్యంగా ఉంచుతాడు, సుగుణములు లేశమైనను వాటిని శతాధికముగా పోషించి చాటుతాడు, ఆపద సమయములలో తన స్నేహితునికి దగ్గరగా ఉంటాడు కాని విడిచిపెట్టడు, దారిద్ర్యమున ధన సహాయం చేస్తాడు. ధన్యవాదములు.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
శ్రీరేఖ జమీందారి ఇంట్లో పుట్టింది. ఆమె పుట్టేటప్పటికి జమీలు పోయినా ఆమె తాతగారికి రాజబహదూర్ అనే బిరుదు వచ్చి చేరింది. పొలాలు తోటలు మెండుగా ఉన్నా వాటితో మాత్రమే సరిపెట్టుకోకుండా వాళ్ళింట్లో ఆడవారు మగవారు కూడా పెద్ద చదువులు చదివి ఉన్నతమైన ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. పుట్టుకతోనే 10 మంది గల కుటుంబంలో పుట్టడం, ఉన్న సంపాదనని 10 మందికి ఉపయోగపడేలా వెచ్చించడం, ఉన్నదాన్ని అందరితో కలిసి అనుభవించడం శ్రీలేఖకి పుట్టుకతోనే వచ్చింది. శ్రీలేఖని మూర్తిగారికి ఇవ్వడానికి ఆమె తండ్రి తటపటాయించింది కూడా ఇందుకే. మూర్తిగారి తల్లిదండ్రులు అమెరికాలో స్థిరపడిపోయారు. పోని అలాగైనా పర్వాలేదనుకున్న వారికి మూర్తిగారికి రాకపోకలు లేవు. ఎంత చదువు ఉద్యోగం ప్రవర్తన బాగున్నా ఒంటికాయ సొంటి కొమ్మ లాంటి మూర్తిగారికి పిల్లనివ్వడానికి సాహసించలేకపోయారు. కానీ మూర్తిగారు శ్రీలేఖతో మాట్లాడిన తీరు చూసి శ్రీలేఖ పట్టుబడడంతో కాస్త అయిష్టంగానే ఈ పెళ్లి చేశారాయన. పెళ్ళైనప్పటి నుంచి శ్రీలేఖ చాలాసార్లు మూర్తిగారిని అత్తమామల గురించి అడిగింది. వాళ్ళు పెద్దవాళ్ళు, మనల్ని ఒక మాటన్నా తప్పులేదు. వారి ఆశీర్వాదాలు మనకు కావాలి. వారితో నన్ను ఒకసారి మాట్లాడించండి, నేను వారికి నచ్చ చెప్పుకుంటాను అని చాలాసార్లు ప్రాధేయపడింది భర్తని. కానీ వాళ్ళ మాట ఎత్తితే చాలు, పరమశాంతమూర్తిలా ఉండే మూర్తిగారు అంతత్తు లేవడం చూసి ఆ ప్రసక్తి తేవడం మానుకుంది. కానీ నలుగురిలో పుట్టి పెరిగిన శ్రీలేఖకి అత్తవారి వైపు బంధువులంటూ లేకపోవడం చాలా లోటుగా అనిపించేది. ఆ మర్నాడు మూర్తిగారు ఆఫీసుకు వెళ్ళాక శ్రీలేఖ పిల్లలకి లంచ్ బాక్సులు సిద్ధం చేయిస్తుంటే ప్యూన్ వచ్చి, అమ్మగారు అయ్యగారి కోసం ఎవరో అమ్మగారు వచ్చారండి అన్నాడు. ఆఫీసులో పనుల కోసం ఇలా ఇంటికొచ్చేవాళ్ళంటే శ్రీలేఖకి చికాకు. కానీ మర్యాద కోసం ఓసారి పలకరించి ఆఫీస్కి వెళ్ళమని చెబుతుంటుంది. అందుకే కూర్చోమని వస్తున్నా అంటూ మిగిలిన పని ఏం చేయాలో వంట మనిషికి చెప్పి హాల్లోకి వచ్చింది శ్రీలేఖ. హాలు మధ్యలో నిలబడి గోడల మీద ఉన్న ఫోటోలను చూస్తోందామే. వయసు ఇంచుమించు 40 ఏళ్ళుండొచ్చు. ఆకుపచ్చ జరీ బోర్డరున్న సంపెంగ రంగు గద్వాల్ చీర కట్టుకుని మెడలో 2 వరుసల పలకసరులతో నుదుట ఎర్రని కుంకుమతో నిండు ముత్తైదవుల చూడగానే ఆహ్లాదం కలిగించేలా ప్రశాంతంగా నవ్వు మొహంతో నిలబడి ఉందామె. శ్రీలేఖని చూడగానే ఆప్యాయంగా బాగున్నావా అమ్మా అంటూ లోపలికి తొంగి చూస్తూ మెతకాడు లేడా అని అడిగింది. తెల్లబోయింది శ్రీలేఖ. శ్రీలేఖ ముఖం చూసి తనెవరో చెప్పలేదని గుర్తొచ్చి, అయ్యో నేనమ్మా మా మెతకాడి గుండక్కని అంది నవ్వుతూ. మరీ అయోమయంలో పడిపోయింది శ్రీలేఖ. మళ్ళీ ఆవిడే, అయ్యో మెతకాడంటే నీకు తెలియదు కాదు, ఇదిగో వీడే అంటూ ఆఫీస్ వాళ్లతో కలిసి సూటు బూటు వేసుకుని ఫోటో తీయించుకున్న మూర్తిని చూపించింది. ఆయన ఎం మూర్తిగారు అంది తడబడుతూ శ్రీలేఖ. ఒకసారి ఫక్కున నవ్వేసింది ఆవిడే. ఎమ్మంటే ఏమిటనుకున్నావు, మెతకాడనే అంటూ శ్రీలేఖను చూసి, ఈ సంగతి నీకు తెలియదా, మరి ఎమ్మంటే ఏమనుకుంటున్నారు అని అడిగింది. శ్రీలేఖకి ఒక్కసారి ఈ విషయం తండ్రి అడిగినప్పుడు మూర్తిగారు చెప్పిన మద్దూరి అన్న మాట గుర్తొచ్చింది. తర్వాత అందరూ మణిమూర్తిగారంటూ అదే స్థిరపడిపోయింది. మాట రాకుండా నిలబడ్డ శ్రీలేఖను చూసి, ఎవరేమన్నా నోట్లో ముద్దెట్టుకున్నట్టు నోరు విప్పేవాడు కాదు చిన్నప్పుడు. అందరూ అందుకే మెతకమూర్తి అనేవారు. స్కూల్లో ఇంటి పేరు రాయమంటే అందుకే మా నాన్న ఈ అమ్మని రాశారు. స్కూల్లో వాణ్ణి వెనకాల కాచుకుంటూ వాణ్ణి ఎవరైనా ఏదైనా అంటే వాళ్ళ మీదకి విరుచుకు పడిపోయేదాన్ని నేను. అందుకే స్కూల్లో అందరూ నన్ను గుండక్క అనేవారు. మా ఇద్దరి పేర్లు స్కూల్లో ఇవే అంటూ చిన్నప్పటి సంగతులు గుర్తు తెచ్చుకోవడం వల్ల వచ్చిన ఆనందంతో పకపక నవ్వేసింది ఆవిడ. ఆవిడ మాటల చాతుర్యానికి వెంటనే నవ్వొచ్చిన అంతకన్నా ఎక్కువగా మూర్తిగారికి చిన్నతనం బంధువులంటూ ఒకరు రావడం శ్రీలేఖకి అమిత ఆనందాన్ని కలిగించింది. ఒక్క ఉదుటిన ఆవిడ దగ్గరికి వెళ్ళి రెండు చేతులు పట్టేసుకుని సోఫాలో కూర్చోబెడుతూ, మూర్తిగారు మీకు తమ్ముడవుతారా అండి అని అడిగింది. మా ఇంట్లోనేగా ఉండేవాడు ఆ మెతకాడు, ఏమీ చెప్పలేదా? ఇప్పటికీ అలాగే ఉన్నాడా? ఈ ఇల్లు ఆర్భాటం చూస్తే మరి బాగానే సంపాదించినట్టున్నాడే, మరింకా నోరు లేవకపోవడం ఏమిటబ్బా? ఆశ్చర్యపోయింది ఆవిడ. శ్రీలేఖ ఆవిడ పేరు వజ్రమ్మ అని తెలుసుకుని లోపలికి తీసుకెళ్లి కాఫీ ఫలహారాలిచ్చి మర్యాద చేసింది. వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణలో శ్రీలేఖకి తెలిసింది ఏమిటంటే, మూర్తిగారు 7-8 ఏళ్ళు ఉంటుండగా ఒక కట్టెల అడతిలో పనిచేసేవారట. వజ్రమ్మ తండ్రి సుబ్రహ్మణ్యం గారు నీళ్ల పొయ్యిలోకి కట్టెలు అక్కడి నుంచే తెప్పించుకునేవారట. వీళ్ళింటికి కట్టెలు తెచ్చినప్పుడల్లా సుభద్రమ్మ గారు మూర్తికి ఆ టైంకి ఏదుంటే అది భోజనమో టిఫినో పెట్టేదిట. అలాంటప్పుడు ఒకరోజు ఆ కట్టెల అడితి కాలిపోయిందిట. ఆ యజమాని వ్యాపారం మానేసి పట్నంలో ఉంటున్న కొడుకింటికి వెళ్ళిపోయాడుట. ఆ సంగతి తెలిసిన సుబ్రహ్మణ్యం గారు అనాథగా రోడ్డు మీద నిలబడ్డ మూర్తిని తన ఇంటికి తీసుకొచ్చారట. అసలు మూర్తి అని పేరు కూడా ఆయనే పెట్టారట. ఏ దిక్కుకెళ్ళాకో తోచక రోడ్డు మధ్యలో నిలబడిపోయిన వాణ్ణి నీ పేరేమిటి అని అడిగితే గుడ్లప్ప చెప్పి చూసేట్టగాని నోట మాట ఒక్క ముక్క రాలేదట. అలా బొమ్మలా నిలబడిపోయాడని సుబ్రహ్మణ్యం గారే ఇంటికి తీసుకొచ్చేశారట. వజ్రమ్మ చదువుతున్న పుస్తకాలని ఆసక్తితో చూస్తుండటం చూసి మూర్తి అనే పేరుతో స్కూల్లో చేర్చారట. చదువు మటుకు మూర్తి చాలా కసిగా చదివేవాడుట. తల ఎత్తి ఎవరితోనూ మాట్లాడేవాడు కాదుట. అతనికి ఏం కావాలో ఏమిటో అని వజ్రమ్మే చూసేదిట. సుబ్రహ్మణ్యం గారే డిగ్రీ అయ్యేదాకా ఫీజులవి కట్టి చదువు చెప్పించారట. సర్వీస్ కమిషన్ పరీక్షలకు కూడా ఆయనే డబ్బు కట్టారట. ఒకరోజు సర్వీస్ కమిషన్ నుంచి మెతకాడికి ఒక కవర్ వచ్చిందట. అది చూసుకుని అయ్యగారికి చెప్పొస్తానంటూ ఇంట్లోంచి వెళ్ళిన మనిషి మళ్ళీ ఇంటికి రాలేదుట. ఎక్కడ ఏ ప్రమాదంలో చిక్కుకున్నాడో అని పాపం సుబ్రహ్మణ్యం గారు చాలా వాకబు చేశారుట. ఏమీ లాభం లేకపోయిందిట. సుభద్రమ్మ గారైతే ఈ మెతకాడి గురించి ఎంతమంది జ్యోతిష్కులనో ప్రశ్నలు అడిగారట. అందరూ కూడా అబ్బాయి ఎక్కడో అక్కడ బాగానే ఉన్నాడని చెప్పాక గాని ఆవిడ ప్రాణం కుదుట పడలేదుట. ఈ లోపల వజ్రమ్మకి పెళ్ళవడం, అత్తారింటికి వెళ్ళిపోవడం, నెమ్మది నెమ్మదిగా మెతకాడి విషయం మరుగున పడిపోవడం జరిగిందిట. ఆ తర్వాత 15 సంవత్సరాలకి మళ్ళీ ఇప్పుడే చూడటమట. నిన్న పెళ్లిలో చూశాను ఆ మతికాణ్ణి, గబగబా వచ్చి మాట్లాడదామనుకునేంతలో వెళ్ళిపోయాడు. అందుకే ఈవేళ ఆడపెళ్లి వారిని అడిగి వారి అడ్రస్ కనుక్కుని ఈ అక్కను ఎలా మర్చిపోయావురా అని అడుగుదామని వచ్చాను. భద్రమ్మ చెప్పిందంతా సంబరమాశ్చర్యాలతో వింటూ ఉండిపోయింది శ్రీలేఖ. ఇదంతా నమ్మశక్యంగా లేదు అంటే మూర్తిగారు అనాథా? అమ్మా నాన్న అమెరికాలో ఉంటారని చెప్పింది అబద్ధమా? మరైతే స్వంత పిల్లాడిలా ఇంట్లో పెట్టుకుని చదివించిన ఆ పుణ్యాత్ములను ఎలా మర్చిపోయారు మూర్తిగారు? ఇదంతా నిజమా? ఈ వజ్రమ్మ ఒకరిని చూసి ఒకరు అనుకోవటం లేదు కదా? మనం ఒకసారి మీ నాన్నగారి దగ్గరికి వెడదామా అని అడిగింది వజ్రమ్మని. పద పద, మా అమ్మా నాన్న ఎంత సంతోషిస్తారో నిన్ను చూసి. అవును, పిల్లలు ఇంకా ఇప్పుడే రారా స్కూల్ నుంచి, వాళ్ళని కూడా తీసుకొస్తే ఇంకా బాగుంటుంది అంటూ శ్రీలేఖతో కలిసి రంగనాథం గారింటికి వచ్చింది వజ్రమ్మ. వజ్రమ్మ వస్తూనే, మన మెతకాడ కనిపించాడు నాన్న నిన్న పెళ్లిలో. ఈవేళ వాడి అడ్రస్ పట్టుకుని వాళ్ళింటికి వెళ్ళాను. ఇదిగో ఈ శ్రీలేఖే మన మెతకాడి భార్య అంటూ తల్లిదండ్రులతో ఆనందంగా చెప్పింది. వజ్రమ్మతో పాటు వచ్చిన శ్రీలేఖని చూసి ఆశ్చర్యపోయారు సుబ్రహ్మణ్యం గారు, సుభద్రమ్మ గారు. శ్రీలేఖ నెమ్మదిగా ఆ ఇద్దరూ కూర్చున్న సోఫా దగ్గరికి నడిచి వంగి వాళ్ళకి పాదాభివందనం చేసింది. నాకు తెలియదండి, లేకపోతే నిన్ననే మీ ఆశీర్వాదాలు తీసుకునేదాన్ని అంది గద్గదంగా. సుభద్రమ్మగారు శ్రీలేఖను లేవనెత్తి అక్కును చేర్చుకున్నారు. శ్రీలేఖ సుబ్రహ్మణ్యం గారి వైపు చూసి, ఆయన తరపున నేను క్షమాపణలు అడుగుతున్నాను. మూర్తిగారు నాకు ముందుగా ఈ విషయం చెప్పకపోవడం వల్ల జరిగిన పొరపాటుకి బాధపడుతున్నాను. మమ్మల్ని క్షమించి మీరిద్దరూ మా ఇంటికి రండి అంది. వాడేం చెప్పాడమ్మా నీకు? అడిగారు సుబ్రహ్మణ్యం గారు. ఆయన తల్లిదండ్రులు అమెరికాలో ఉన్నారని, ఇద్దరి మధ్య ఉన్న విభేదాల వల్ల కలుసుకోలేమని చెప్పారు. అపరాధ భావం గొంతులో పలుకుతుంటే జవాబిచ్చింది శ్రీలేఖ. మరింకే వాళ్ళని అలాగే అమెరికాలోనే ఉండని, చిన్నగా నవ్వుతూ అన్నారాయన. అదేలాగండి, కన్న కొడుకులా పెంచి విద్యాబుద్ధులు చెప్పించిన మీరు కళ్ళెదురుగా ఉంటే ఎవరన్నారు అలాగని మధ్యలో ప్రశ్నించారాయన. ఇప్పుడే మీ అమ్మాయి చెప్పారు. మా అమ్మాయి చెప్పేదాకా నీకు తెలియదు కదా, ఇక్కడందరికీ వాడి అమ్మా నాన్న అమెరికాలో ఉన్నారనే అనుకుంటున్నారు కదా. వాడెందుకు అలా చెప్పాడో, మనం ఎందుకు కాదనాలి, అలాగే ఉండని. కోపం లాంటిది వచ్చేసింది శ్రీలేఖకి. బలవంతాన ఆపుకుంది. అది న్యాయం ఎలా అవుతుందండి? మీ నుంచి ఇలా పారిపోవడం ఆయన చేసిన తప్పు కాదా? సుబ్రహ్మణ్యం గారు చిన్నగా నవ్వారు. చూడమ్మా, అలా అనుకోవడం నీలో ఉన్న సంస్కారం, కానీ మీ ఆయనకి తను ముందు గడిపిన జీవితం తలుచుకుందుకు కూడా ఇష్టపడటం లేదని దీనివల్ల తెలుస్తోంది. ఆ జీవితాన్ని అతనెంత అసహించుకున్నాడో అవకాశం రాగానే దాన్ని కప్పెట్టి కొత్త కథ సృష్టించి 10 మందిలోనూ తన గౌరవాన్ని ఎలా పెంచుకున్నాడో తెలుస్తోంది కదా. అటువంటప్పుడు మేము వచ్చి తగదనమ్మా అని వాడు పెంచుకున్న గౌరవాన్ని కూలత్రోయడం బాగుంటుందా చెప్పు. మీకు కృతజ్ఞతలుగా ఉండవలసిన అవసరం ఆయనకి లేదంటారా? సూటిగా అడిగింది శ్రీలేఖ. చూడమ్మా, మేము ఏదో చేసేశామని, మా వల్లే మూర్తి ఇంత గొప్పవాడయ్యాడని, అతను అస్తమానం ఆ విషయం 10 మందితో చెప్పి మమ్మల్ని అందలా లెక్కించాలని అతనికి సాయపడలేదమ్మా. ఆ సమయంలో అతను దిక్కు లేకుండా వీధిలో పడితే ఇంట్లో ఆశ్రయం ఇచ్చి అన్నం పెట్టి చదువు వస్తోంది కదా అని ఫీజులు కట్టి చదివించాం అంతే. అంతవరకే. అది అస్తమానం గుర్తు చేసుకుంటూ మమ్మల్ని పొగడాలని మేమెప్పుడు ఆశించలేదు. మీరు ఆశించకపోవచ్చండి, కానీ ఆయనకు ఆ సంస్కారం ఉండద్దు. కొంతమంది అలా చిన్నప్పుడు ఎంత కష్టపడ్డారో, ఎవరెవరి ఇంట్లో వారాలు చేసుకునేవారో చెప్పుకుంటారమ్మా. అలా చెప్పుకుందుకు వాళ్ళేమీ సిగ్గుపడరు. కానీ మరికొంతమంది ఉంటారు, వాళ్ళు అలా గడిపిన జీవితాన్ని మళ్ళీ గుర్తు చేసుకోవాలనుకోరు. నలుగురిలో చిన్నతనమని భావిస్తారు. అది ఒక పీడకలలా మర్చిపోవడానికి ప్రయత్నిస్తారు. అలాంటి వాడే మీ ఆయన కూడా. అందుకే అమెరికాలో లేని అమ్మా నాన్నలు సృష్టించి ఆ అందమైన భ్రమలో అందరినీ ఉంచాడు. నిన్న పెళ్లిలో వాడి ముఖం చూడగానే నాకు ఈ విషయం అర్థమైపోయింది. అందుకే ఆప్యాయంగా పలకరించబోయిన మా ఆవిడ్ని కూడా ఆపేశాను. ఇప్పుడు వజ్రమ్మ మీ ఇంటికి వెడుతున్నట్టు మాకు తెలీదు, తెలిస్తే వెళ్ళొద్దని చెప్పేవాళ్ళం. సుబ్రహ్మణ్యం గారి పెద్ద మనసుకి శ్రీలేఖ నిబ్బరపోయింది. ఆపుకోలేక ఆయన కాళ్ళ మీద పడి బోరని ఏడ్చేసింది. సుభద్రమ్మగారు శ్రీలేఖని లేవదీసి పక్కన కూర్చోబెట్టుకున్నారు. చాలా మామూలుగా మాట్లాడుతూ పిల్లల గురించి, శ్రీలేఖ పుట్టింటి గురించి అడిగి తెలుసుకున్నారు. చాలాసేపు వాళ్ళతో అలా మనసు విప్పి మాట్లాడితే కానీ శ్రీలేఖ మనసు కుదుట పడలేదు. ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయిందని తప్పక వెళ్ళడానికి లేచింది. వీధి గుమ్మం వరకు వచ్చిన సుభద్రమ్మగారు నెమ్మదిగా శ్రీలేఖతో అన్నారు, చూడమ్మా, నువ్వు ఈ విషయం ఇక్కడితో మర్చిపో. మెతకాడిని నువ్వు మా గురించి ఏమీ అడగకు. నీకు ఈ విషయం తెలిసిందనుకుంటే వెర్రివెదవా, నీ ముందు చిన్నబోతాడు. వాడినేమి అడగవు కదూ అంటూ చేతిలో చెయ్యి వెయ్యమన్నట్టు చెయ్యి చాపారావిడే. ఏ మాట్లాడాలో తెలియకుండా నిలుచున్న శ్రీలేఖ చేతిని ఆవిడే తన చేతిలో ఉంచుకుని మాటిచ్చినట్లుగా గట్టిగా నొక్కి వదిలేశారు. భక్తులు అడగకుండానే వరమిచ్చే అమ్మవారిలాగా నిలబడ్డ ఆవిడని వెనక్కి తిరిగి తిరిగి చూస్తూ బయటికి నడిచింది శ్రీలేఖ. ఇది డిసెంబర్ 2015 స్వాతి మాసపత్రికలో ఈ కథ ప్రచురితమైంది. చాలా బాగుందండి ఈ కథ. చాలా సున్నితమైన స్టోరీ, విభిన్నమైన మనస్తత్వాలని ఒక చక్కటి కథలో పొందుపరిచారు సుబ్బలక్ష్మి గారు. ఇంత చక్కటి కథను మా స్వరమాలకు అందించిన సుబ్బలక్ష్మి గారికి అభినందనలు మరియు ధన్యవాదాలు స్వరమాలిక తరపున, అలాగే ఈ కార్యక్రమాన్ని అందిస్తున్న మైండ్ మీడియా వారి తరపున.
మీరు వింటున్నారు మైండ్ మీడియా సమర్పించు స్వరమాలిక కార్యక్రమం. 12 సెప్టెంబర్ 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
అందరికీ నమస్కారం. నేను మీ గీతా మాధురి. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మడిషి అన్నాక కోతంత కళాపోషణ ఉండాలి. ఉతగానే తిని తొంగుంటే ఇక మడిసికి గొలికి తేడా ఏటుంటది అంటారు మన రావు గోపాలరావు గారు. అట్లాగే పొద్దస్తమానం పని పని అంటా ఉంటే మన మైండ్ కూడా రోబో అయిపోద్ది కదండి. అందుకని వీలైతే నాలుగు జోకులు, కూసిన సినిమా విశేషాలు, వెరసి సరదా కబుర్లు, ఇవన్నీ మోసుకొచ్చేస్తుంది మీ ఆర్జే అశ్విని పెమ్మరాజు సరదాగా కాసేపు అనే శీర్షికన. ప్రతిరోజు సాయంత్రం ఐఎస్టీ 4:30 నుంచి 5 గంటల వరకు వినడానికి మీరు సిద్ధమైన మరి.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
డౌన్లోడ్ మైండ్ మీడియా యాప్. క్రొత్త పరవళ్లు తొక్కుతున్న ఈ ఇంటర్నెట్ యుగంలో మొబైల్ లేని మనిషి కనపడడంటే చోద్యమే. అందుకే మీకోసం, మీ మొబైల్స్ కోసం మా ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ యాప్లు అందుబాటులో ఉంచాం. రేడియో స్టేషన్స్, పాడ్కాస్ట్లు, యూట్యూబ్ వీడియోస్ అన్నీ ఒకే దగ్గర. హై క్వాలిటీ స్టేషన్లతో పాటు లో డేటా ఛానల్స్ కూడా. మైండ్ మీడియా అని సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రేవంత్ని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
స్వరమాలిక శ్రోతలకు మరొక ముఖ్య విషయం. పిఎస్ఎం లక్ష్మి గారి యాత్రా విశేషాలు మన స్వరమాలికలో వింటూనే ఉన్నారు. మధ్యలో కాస్త అంతరాయం వచ్చింది. లక్ష్మి గారి ప్రోగ్రాం తిరిగి సెప్టెంబర్ 29 శుక్రవారం మొదలవుతుంది. మా కాశీ కథ అత్యధిక యాత్రా ప్రదేశాలను చూసి వాటిపై ఎన్నో రచనలను అందిస్తున్న పిఎస్ఎం లక్ష్మి గారు మన స్వరమాలికలో తాను చూసొచ్చిన ప్రదేశాల గురించి, తన అనుభవాల గురించి తన గళల్లో స్వరమాలిక ద్వారా వినిపించబోతున్నారు. ప్లీజ్ స్టే ట్యూన్డ్. సెప్టెంబర్ 29 నుండి ప్రతి శుక్రవారం. మరో ముఖ్య గమనిక, సెప్టెంబర్ 3 నుండి మంగళవార కార్యక్రమాలన్నీ శుక్రవారం ప్రసారం. అనగా సెప్టెంబర్ 3 నుండి స్వరమాలిక కార్యక్రమాలను శుక్ర శని వారాలలో వినగలరు. 2:30 భారత కాలమాన ప్రకారం, అలాగే అమెరికా ఈస్టర్న్ స్టాండర్డ్ టైం ప్రకారం స్వరమాలిక కార్యక్రమాన్ని అందిస్తున్నది మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ప్లీజ్ లాగిన్ mindmedia.com టు లిజన్ ఆల్ ద ప్రోగ్రామ్స్. మీ శ్రీ సత్య గౌతమి. స్వరమాలిక అమెరికా నుండి భారతీయ స్వరం. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకు తరగని వెలుగవుతారు, ఇలవేలుపులవుతారు అని కేవీ మహదేవన్ గారు మనసులో చిరస్థాయిగా ఉండిపోయే పాటను మనకు అడవిరాముడు సినిమా ద్వారా అందించారు. ఇలాంటి తరగని వెలుగులు మన చుట్టూ ఉంటూనే ఒక్కసారిగా ప్రకాశిస్తారు. అలాంటి 2 ఉదాహరణలను చెప్పుకుందాం. కష్టపడే మనస్తత్వం ఉంటే ఎలాంటి పరిస్థితినైనా తమకు అనుకూలంగా మార్చుకోగలరు. అలాంటి వారిని కార్యసాధకులని అంటారు. ఇటువంటి కోవకి చెందినదే క్రికెట్ క్రీడాకారిణి దీప్తి శర్మ. క్రీడా మైదానంలో కూడా క్లిష్ట పరిస్థితిని వ్యూహాత్మకంగా ఎదుర్కోవడంలో ఆమె దిట్ట. ఆమెలోని ప్రత్యేకత, ఆమె ఎడమ చేతి బ్యాట్స్ ఉమెన్, రైట్ ఆర్మ్ స్పిన్ బౌలర్. మహిళా క్రికెట్ జట్టులో ఉన్న 5 మంచి క్రీడాకారిణుల్లో ఆమె ఒకరు. ముఖ్యంగా అటు బ్యాట్స్ఉమెన్గా ఇటు బౌలర్గా అతి తక్కువ కాలంలోనే ఆల్రౌండర్గా గుర్తింపు పొందారు. తన అద్భుత ఆట తీరును వరల్డ్ కప్ ఫైనల్లో చూసే ఉంటారు కదా. దీప్తి భగవాన్ శర్మ ఉత్తరప్రదేశ్లోని సహారాస్పూర్లో జన్మించారు. తండ్రి రైల్వే అధికారి, తల్లి గవర్నమెంట్ స్కూల్లో ఉపాధ్యాయిని. వీరికి 5 అబ్బాయిలు, 2 అమ్మాయిలు. అందరికంటే చిన్నది దీప్తి, 19 అమ్మాయి. క్రికెట్ గ్రౌండ్లో శిక్షణ పొందుతున్న తన అన్నయ్యతో కలిసి 9 వయసున్న దీప్తి కూడా వెళ్ళిందిట. వాళ్ళందరూ ఆడుకుంటుండగా దీప్తి తీక్షణంగా ఆ ఆటను గమనిస్తూ లీనమైపోయింది. అప్పుడే బాల్ వచ్చి ఆమె కాలుని తాకిందిట. ఆ క్షణం బాలిని తన చేతిలోకి తీసుకుని గురి చూసి స్టంప్స్ మీదకి విసిరేసింది. అంతే, ఒక్కసారిగా స్టంప్స్ అన్నీ నేలపై పడిపోయాయి. ఆ సమయంలో ఆ ప్రక్కనే అమ్మాయిలకు శిక్షణ ఇస్తున్న మహిళల సెలక్షన్ కమిటీ చైర్పర్సన్ మిస్ హేమలత కళ దృష్టి దీప్తిపై పడింది. దీప్తిలోని ప్రతిభను గుర్తించి తనని కూడా శిక్షణలో జాయిన్ చేయమని ఆవిడ దీప్తి అన్నయ్యను కోరారు. అలా క్రీడా జీవితంలోకి దీప్తి అడుగుపెట్టింది 9 వయసులో. అలా స్కూల్ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణిగా ఎదిగింది ఆ చిన్న పాప. తన మొదట అంతర్జాతీయ వన్డే మ్యాచ్ 2014 దక్షిణాఫ్రికాతో తలపడ్డారు. 2015 జూలైలో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో న్యూజిలాండ్తో తలపడిన వన్డే క్రికెట్ మ్యాచ్లో 44 పరుగులు సాధించారు. ఐసీసీ WWT ట్వంటీ మ్యాచ్ మొదటిసారిగా 2016 జనవరిలో సిడ్నీలో ఆడారు. తర్వాత ఫిబ్రవరిలో రాంచీలో జరిగిన 3వ వన్డే క్రికెట్ మ్యాచ్లో 9.2 ఓవర్లలో ప్రత్యర్థికి కేవలం 20 పరుగులు మాత్రమే ఇచ్చి 6 అవలీలగా పడగొట్టి భారత్ను విజయం వైపుకు ఫైనల్కి చేర్చారు. అలాగే శ్రీలంకతో 3 వన్డే సిరీస్లో 3-0 సిరీస్ కైవసం, 12 పడవేత, అలాగే స్వదేశంలోనే U19 వన్డే సిరీస్ ఛత్తీస్గఢ్తో ఆడి 175 స్కోరు మరియు 5 ఇలా ఆటకొక మధుర ఘట్టాన్ని క్రీడా మైదానానికి అందజేస్తున్నారు దీప్తి శర్మ. ఈవిడ కోచ్ పేరు బిపిన్ అవస్తి. ప్రతిరోజు 3 వ్యాయామం, ఆపై క్రికెట్ ప్రాక్టీసు. మెరుపు వేగంతో బంతిని విసరగల సామర్థ్యం ఆమె సొంతం. ఒక స్పిన్ బౌలర్గానే కాకుండా బ్యాటింగ్లో కూడా ఆమె దిట్ట. అలాగే కష్టపడే మనస్తత్వంతో పైకొచ్చిన మరొక మహిళ చిత్రసీమకు సంబంధించి కార్తిక మీనన్. చిత్రసీమలో ఈమె పేరు భావన. కేరళలోని త్రిస్పూర్ జిల్లాలో పుట్టారు. తండ్రి అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ జి బాలచంద్రన్ మీనన్. తల్లి పుష్ప మీనన్, అన్నయ్య జయదేవ్ మీనన్. చిన్నప్పటి నుండి అంటే 5 వయసు నుండే భావన ఒక మలయాళ చిత్రం, అది ఎంటే సూర్యపుత్రుక్కులో నటి అమల యొక్క నటనను చూస్తూ అద్దం ముందు ఆమెను అనుకరించడం మొదలుపెట్టిందట. అలా అనుకరణతో నటన తనకు తానే నేర్చుకున్నదట భావన. తన 16వ ఏట మలయాళ చిత్రం సమ్మల్ 2002 సంవత్సరంలో వచ్చింది. సమ్మల్తో వెండి తెరకు పరిచయమై ఆ సినిమాను బాక్సాఫీస్ హిట్ చేసింది. ఆ సినిమా తనకు మలయాళంలో ఎన్నో అవార్డులను తెచ్చిపెట్టింది. సమ్మల్లో భావన ప్రదర్శించిన అద్భుత నటనకు కేరళ రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ జ్యూరీ అవార్డును, ఉత్తమ సహాయ నటిగా ఆసియా నెట్ అవార్డును ఇచ్చారు. 2010 తను నటించిన తొలి కన్నడ చిత్రం జాకి. మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ఇవిడేల్, ఇలా ఎన్నో దాదాపు ఇప్పటి వరకు 70 వివిధ భాషల్లో నటించారు భావన. తెలుగులో మొదటి చిత్రం ఒంటరి. ఇంకా 2020 మహాత్మా, నిప్పు మరియు జాకి, ఇలా ఎన్నో తెలుగు చిత్రాలను కూడా భావన నటించారు. దక్షిణ భారతదేశంలో ప్రముఖ నటి కావాలన్నది ఆమె జీవిత లక్ష్యమట. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నదానికి ఉదాహరణగా వీళ్లే కాక ఎంతోమంది నిలబడతారు. వీరందరూ స్ఫూర్తిదాయకమే. ఇంతటితో ఈరోజు కార్యక్రమాల సమాప్తం. వచ్చే శనివారం మళ్ళీ క్రొత్త విషయాలతో కలుద్దాం మీ స్వరమాలికలో. మీ శ్రీ సత్య గౌతమి అమెరికా నుండి.
ఇంతవరకు మీరు విన్నారు మైండ్ మీడియా సమర్పించు స్వరమాలిక కార్యక్రమం సెప్టెంబర్ 12, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Hello, America. It's your new favorite podcast here.
Yes, it's James and Andy, two forts of the British podcast, No Such Thing as a Fish.
That's right. We do facts. We do weird facts, fun facts, facts you've never heard before. James, give us a fact.
Did you know you may be able to cure chronically blocked noses with a snot transplant?
Lovely, lovely facts.
If you want to hear us, go to wherever you get your podcasts and search for No Such Thing as a Fish.
That's right. We'll see you there.